அவித்யானாமந்தஸ்திமிரமிகிரத்வீபநகரீ ஜடானாம் சைதன்யஸ்தபக மகரந்தஸ்ருதிஜரீ தரித்ராணாம் சிந்தாமணிகுணநிகா ஜன்மஜலதோ நிமக்னானாம் தம்ஷ்ட்ரா முரதிபுவராஹஸ்ய பவதி. சுக்லாம்பரதரம் விஷ்ணும் சசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வவிக்னோபசாந்தயே. வந்தே குருபதத்வந்த்வமவாங்மானசகோசரம் ரத்தசுக்லப்ரபாமிஸ்ரமதர்க்யம் த்ரைபுரம் மகஹ நாராயணம் நமஸ்க்ருத்ய நரஞ்சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வ்யாஸம் ததோ ஜயமுதீரயேத். சச்சிதானந்த ரூபாய விஸ்வோத்பத்யாதி ஹேதவே தாபத்ரய விநாசாய ஸ்ரீ கிருஷ்ணாய வயம் நுமஹ. ஆஞ்சநேயமதிபாடலானனம் காஞ்சனாத்ரிகமணீய விக்ரஹம் பாரிஜாததருமூலவாசினம் பாவயாமி பவமானநந்தனம் பாவயாமி பவமானநந்தனம். ஆபதாமபஹர்த்தாரம் தாதாரம் சர்வசம்பதாம் லோகாபிரமம் ஸ்ரீராமம் பூயோ பூயோ நமாம்யகம். பிரபஞ்சంలో అన్నిటికంటే గొప్పది కాలం. ఈ కాల ప్రభావానికి ఎంతటి వాడైనా గురి కాక తప్పదు. ఒక వ్యక్తి శక్తి యుక్తి కాలం అనుకూలించినప్పుడే ఫలిస్తాయి. కాలం అనుకూలించకపోతే ఎంత శక్తివంతుడైనా ఎందుకు పనికి రాకుండా పోతాడు, కొరగాకుండా పోతాడు. అందుకే కాలం అనుకూలిస్తున్నప్పుడు గర్వించకూడదు. ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉండి మరికొద్దిసేపటిలో ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళబోతున్న వాలి సుగ్రీవుడితో, తమ్ముడు నేను చాలా పెద్ద పొరపాటు చేశాను అని పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేశాడు. ఎంతో ప్రేమించి నిన్ను ఎత్తుకొని నీతో కలిసి ఆడి పాడి తిరిగాను. అటువంటి నిన్ను కాలానికి లోనై, క్షణికోద్రేకానికి లోనై ద్వేషించాను. ఆ ద్వేషం ఇంత ప్రమాదం తెచ్చిపెట్టింది. నిన్ను కొట్టాను, తిట్టాను, నీ భార్యను లాక్కున్నాను, నీకు నిలువ నీడ లేకుండా చేశాను. అయ్యిద్దేదో అయిపోయింది. ఒకప్పుడు వాలి అంటే ఈ ప్రపంచంలో ఎదురు లేనివాడు, తిరుగులేనివాడు, అతనిని యుద్ధంలో జయించడం ఎవడి వల్ల కాదు అని ప్రపంచం పొగుడుతూ ఉండేది. వాలి ప్రపంచంలో ప్రసిద్ధికెక్కినవాడు. ఎందులో ప్రసిద్ధికెక్కినవాడు? అజితుడు ఎవని చేత జయింపబడనివాడు అని ప్రసిద్ధికెక్కాడు. ఇప్పుడు ఆ కీర్తి అంతరించిపోయింది. జీవితంచ హి రాజ్యంచ శ్రియంచ విపులామిమాం ప్రజహాంగేష వై తోర్ణం మహచ్చాగర్హితం యశ. ఆ కీర్తి అంతా పాడు చేసుకుని వెళ్ళిపోతున్నాను నేను. ఇప్పుడు చచ్చిపోయిన తర్వాత ఇంక వాడికి ఆ కీర్తి ఉంటుంది? వార్ధక్యములో మంచం మీద పడి చచ్చిపోతే ఎంత గొప్పవాడైనా రిటైర్ అయ్యాడండి, ముసలాడు చచ్చిపోయాడండి అంటారు. అలా కాకుండా యుద్ధరంగంలో శత్రువు చేతిలో చచ్చిపోయినప్పుడు అంతకు పూర్వం అతడు ఎన్ని విజయములు సాధించినా ఆ విజయములన్నీ మరుగున పడిపోతాయి. విజయం సాధించినప్పుడు అందరూ పొగుడతారంటే ఒక్క అపజయం వస్తే ఇక అక్కడి నుంచి వాడి జాతకం తిరగబడుతుందిట. నేను అలాగే వెళ్ళిపోతున్నాను. తప్పదు, ఎంత గొప్పవాడైనా జీవితం ఏదో ఒకనాడు విడిచిపెట్టాలి. ఆ విడిచిపెట్టడం అనేదే తప్పదు. ఇప్పుడు జరిగిన దాని గురించి ఏడవ, పట్టాభిషేకం చేసుకో. కాకపోతే నిన్నొక కోరిక కోరుతున్నాను. ఆ కోరిక ఏమిటి? వీడు నా కుమారుడు అంగదుడు, వీడిని జాగ్రత్తగా చూసుకో, వీడు పసివాడు, వీడికి మాయా మర్మం తెలియవు. నేను చేసిన పాపాలన్నీ నాకు ఇప్పుడిప్పుడు కొంచెం తెలుస్తున్నాయి. నిజంగానే వాలి చాలా పశ్చాత్తాపడ్డాడు. రాముడు ఇచ్చిన సమాధానానికి ఆయన వడంబడ్డాడు కూడా. ఇంకొకటి కూడా ఉన్నది ఇక్కడ. చాలామంది ఈ మధ్యన ధర్మ సందేహాల్లో అడుగుతున్నారు. ఆ సందేహం మీకు కూడా తీర్చవలసిన అవసరం నాకు ఉంది. వాలి మెడలో ఒక దండ ఉన్నది కదా, ఈ దండ ఉన్నంతసేపు ఎదుటివాడి శక్తి అతనిలోకి వచ్చేస్తుంది. అందుకే భయపడి రాముడు చెట్టుచాటు నుంచి బాణంతో వాలిని కొట్టాడు. అలాంటప్పుడు తన బలము ఇతరులకు వెళ్ళిపోతుందనే భయం ఉన్నటువంటి వాడు ధర్మప్రభు ఎలా అవుతాడు, లేక దేవుడు ఎలా అవుతాడని కొందరు అన్నారు. రామచంద్రుడికి ముందు ఎవడు నిలబడినా రాముడి బలం అతనికి వెళ్ళదు. ఎందువల్ల చెప్పమంటారా? వాలికి వరం ఇచ్చిన వాడు ఎవరు? ఇంద్రుడు. ఇంద్రుడు ఒక మాల ఇచ్చి, ఈ మాల నీ మెడలో ఉంటే అవతల వాడితో యుద్ధం చేస్తున్నప్పుడు వాడి శక్తిలో కొంత భాగం నీకు వస్తుంది, నువ్వు అజేయుడు అని ఇచ్చాడు. ఇంద్రుడి శక్తి ఎవరి దగ్గర పనిచేస్తుంది? ఇంద్రుడి కంటే తక్కువ వాళ్ళ దగ్గర. ఇంద్రుడిని పట్టుకొని సృష్టించి ఇంద్రుడికి కొంతకాలం పదవి ఇచ్చిన వాడు ఈ విష్ణుమూర్తి. ఆయన పాద రేణువుకి సాటినాడు ఇంద్రుడు. అటువంటప్పుడు రాముడి శక్తి ఎక్కడ, ఇంద్రుడి శక్తి ఎక్కడ? నేను ఈ విషయమే సూటిగా ఒకప్పుడు ధర్మ సందేహంలో తీర్చాను. ఉదాహరణకు చెప్పనా, రావణాసురుడు రంభని చెరిచాడు. ఒంటరిగా ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోకూడదని ఎన్ని చెప్పినా రంభ వినిపించుకోకుండా పల్చని తెల్లని బట్టలు కట్టుకుని నన్నెవడేం చేస్తాడు అని దర్జాగా వెళ్ళింది. ఈ దౌర్భాగ్యుడు తగిలాడు రావణాసురుడు. రావణాసురుడికి స్త్రీ కనపడితే వెంటబడతాడు. ఈ లోలత్వం ఉన్నవాళ్ళు ఇతరులకు కూడా లోలత్వం ఉందనుకుంటారు. ఉంటాయి పిచ్చి పనులు చేసేవాడికి అందరినీ ఇదిగో నీకు వాడికి ఏదో సంబంధం ఉందేమో అనుకుంటారు అన్నమాట. అంటే వాళ్ళ లక్షణం ఇతరులకు ఉందనుకుంటారు వాళ్ళు. అలాగే ఈ దౌర్భాగ్యుడు రంభని పట్టుకున్నాడు, ఎంత బతిమాన వినిపించుకోకుండా బలాత్కరించాడు. అప్పుడు రంభ ఏడుస్తూ నలకోబరుడి దగ్గరికి వెళ్ళింది. నలకోబరుడికి కోపం వచ్చింది, చేతులకి నీళ్లు తీసుకున్నాడు. ఓయి రమణ, ఇష్టం లేని స్త్రీని చెరిచావు, కాబట్టి నీకిదే నా శాపం. ఈరోజు నుంచి నువ్వు ఏ స్త్రీనైనా, ఇష్టం లేని స్త్రీని ఏ స్త్రీనైనా బలాత్కరిస్తే నీ తల పగిలి చచ్చిపోతావని శాపం పెట్టాడు. పాపం దేవతలంతా చప్పట్లు కొట్టేశారు, ఆనందపడిపోయి. ఆ తర్వాత రావణాసురుడు బ్రహ్మ దగ్గర కడుతున్న పుంజిక స్థల అనే అప్సరసని తెరిచాడు. రావణాసురుడి తల పగలలేదు, రావణాసురుడు చావలేదు. ఎందువల్ల? ఈ నలకోబరుడి శక్తి చిన్న శక్తి. రావణాసురుడు బ్రహ్మవరాలు పొందినవాడు, నలకోబరుడు కేవలం ఓ యక్షరాజైన కుబేరుడి యొక్క వరాలు పొందినవాడు. మీరు గుర్తుపెట్టుకోండి, నలకోబరుడిచ్చిన శాపం తర్వాత బ్రహ్మసభకి వెడుతున్న పుంజిక స్థలను కూడా బలాత్కరించాడు వాడు. కానీ వాడికి ఏమీ అవ్వలేదు. ఎందువల్ల అంటే నలకోబరుడి శక్తి సరిపోలేదు. ఎవడు పడితే వాడు శాపం పెట్టేస్తే శాపాలు ఫలిస్తాయిటండి. తెక్కొచ్చి ఎవడికో పక్కవాడిని నువ్వు నాశనం అయిపోయింటే ఎక్కడ నాశనం అవుతాడు? నీకు ఎంతో శక్తి కావాలి. శక్తి కావాలంటే సాధన చెయ్యాలి. ఏమీ లేకుండా ఉట్టి నేను కూర్చుని టింగ్ 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 అని నాకు శక్తులు వచ్చేసాయి అంటే కుదరదు. నేను మిమ్మల్ని శపించాలంటే నాకు ఎంత తపశ్శక్తి కావాలి, ఎంత జపం చేయాలి? పోనీ ఇంత కష్టపడి జపం చేసిన అది కేవలం ఒక శాపానికి వినియోగిస్తామా? మంచికి వినియోగించాలి తప్ప. కాబట్టి ఏమైంది, వాడికి ఏం అవ్వలేదు. ఇప్పుడు ఈ పుంజిక స్థలం వెళ్ళి బ్రహ్మ దగ్గర మొరపెట్టుకుంది. బ్రహ్మదేవ, నీ సభకు వస్తున్న నన్ను రావణుడు తెరిచాడు. నీ వరం బలం వల్ల, నీవిచ్చిన వరం వల్ల వాడు గర్వించి నా జీవితం పాడు చేశాడనగానే బ్రహ్మ కోపం వచ్చింది. ఆయన కమండల జలం తీసుకుని, ఓరి రావణ, ఇదే నీకు నా శాపం, ఇష్టం లేని స్త్రీని బలాత్కరించావంటే నీ తల పగిలి చచ్చిపోతావని శాపం పెట్టాడు. అప్పటి నుంచి బలాత్కారాలు ఆగిపోయాయి. ఎందుకంటే వరాలు ఇచ్చింది బ్రహ్మ, బ్రహ్మగారేగా ఆయనకు వరాలు ఇచ్చింది. ఆ బ్రహ్మే శపించాడు. అందుకే రావణాసురుడు సీతని బలాత్కరించలేకపోతున్నానని చెప్పాడు స్వయంగా. అంటే వాడు సీత జోలికి వస్తే ఎలాగో పసమవుతాడు, అది వేరే విషయం. కానీ ఇష్టం లేని స్త్రీ జోలికి వెళ్ళడం మానివేసింది ఎప్పుడు అంటే బ్రహ్మ శాపం ఇచ్చాక. అందుకే వాడు స్త్రీలని పట్టుకొచ్చి అంతఃపురంలో పెట్టి నా దగ్గరికి రండి అని బతిమాలేవాడు. వాళ్ళు ఇష్టపడితేనే తన వశం చేసుకునేవాడు. ఆ తర్వాత నుంచి బ్రహ్మశాపం వచ్చినప్పటి నుంచి ఇక పరస్త్రీలను బలాత్కరించడం మానేశాడు. అంత పూర్వం అంతా బలాత్కారాలు వాడి బతుకంతా. అలాగే శక్తిని బట్టి అవతలవాడి యొక్క గొప్పతనాన్ని అంచనా వేయాలి. ఇంద్రుడి శక్తి అంత, ఇలాంటి ఇంద్రుడు ఎంతమందిని తయారు చేసిన ఉపేంద్రుడు అండి ఆయన. ఆ పరమాత్మకి ఇంద్రుడి ఇచ్చినటువంటి మాల శక్తి ఏం పనిచేయదు. కాబట్టి ఆయనకి వాలిమెడలో ఉన్న మాల యొక్క భయము లేదు. రామచంద్రుణ్ణి వాలిమెడలో ఉన్న మాల ఏమీ చేయలేదు. రాముడి శక్తిని రవ్వంత బయటకు రాగలేదు. నా శక్తి ఎంతవరకు పనిచేస్తుంది? ఈ పువ్వుని నలపడానికి మరుగు వస్తుంది. పద్మాకర్ గారు ఆ పువ్వుని నలిపి అవతలు పారేయచ్చు. వీళ్ళ గోడను తంతి ఏమవుతుంది? మోకాలు విరుగుతుంది. గొర్రె పుట్టేలు వెళ్ళి కొండను ఢీకొంటే కొండకి నష్టమా గొర్రెకి నష్టమా? అందువల్ల వాలికి భయపడి, వాలి మెడలో ఉన్న మాలకి భయపడి రాముడు చెట్టు చాటు నుంచి కొట్ల. మరి చెట్టు చాటు నుంచి ఎందుకు కొట్టాడు తెలుసా? ది టాప్ మోస్ట్ సీక్రెట్ అది నేను చెప్తాను ఇప్పుడు వినండి. కొన్ని పాపములు చేసిన వాడి ముఖం చూడకూడదట. చూస్తే వాడు కూడా పాపాత్ముడు అవుతాడు. బ్రహ్మహత్య చేసిన వాడు, తమ్ముడి భార్యని లేక అన్న భార్యని ఎత్తుకుపోయిన వాడు, ఇలాంటి పాపాత్ముల ముఖం చూస్తే మీరు కూడా బ్రహ్మహత్యా పాపం చేసిన వాళ్ళు అవుతారు. అందువల్ల అటువంటి వాళ్ళ ముఖం చూడకూడదు. కాబట్టి నాబోటి వాడు ఉన్నాడు అనుకోండి, అన్నగారి భార్యను ఎత్తుకుపోయిన వాడినో, తమ్ముడి భార్యను ఎత్తుకుపోయిన వాడినో, లేకపోతే బ్రహ్మహత్య చేసిన వాడినో చూడకూడదు. చూస్తే ఏమవుతుందో తెలుసా? ఆ పాపం నాకు అంటుకోదు, నేను వాడి పాపాన్ని క్షమించి వాడిని పుణ్యాత్ముడి చేసిన వాడిని అవుతాను. అది నాకు వచ్చిన సమస్య. మీలాంటి వాడు చూస్తే మీకు ఆ పాపం అంటుకుంటుంది. ఇప్పుడు రాముడే కనుక వాలిని ఎదురుగుండా వచ్చి బాణంతో కొడితే, వాలి రాముడిని చూసి చూడగానే వాలి పాపమంతా పోతుంది. రాముడి దర్శనం వల్ల వాడి వాలికి పాపం ఉండదు కదా. ఇక ఒకసారి మీరు ఆలోచించండి, రాముడి కాలు సోకగానే అహల్య యొక్క పాపం శాపం పోయాయా లేదా? అటువంటప్పుడు వాలికి ఎదురుగుండా రాముడు వెళ్ళి బాణంతో కొట్టాలి అని ప్రయత్నిస్తూ ఉండగా వాలి ముఖాముఖి రాముడిని చూచాడు. అప్పుడు వాలిలో పాపం ఉంటుందా? ఉండదు. ఎందుకంటే వాలి పాపాలన్నీ పోతాయి. వాలి పైగా రావణాసురుడిలాగా యుద్ధానికి వచ్చే వ్యక్తి కాదు. రావణుడు మూర్ఖుడు, అందుకే రాముడు చూచినా యుద్ధం చేశాడు. కానీ వాలి యుద్ధానికి వెళ్లే ముందే రాముడు ధర్మాత్ముడు, నా మీద బాణం వెయ్యడు అని భార్యకి చెప్పి వెళ్ళాడు. ఇప్పుడు ఎదురుగుండా రాముడు కనపడగానే వాలి శరణు శరణు రామ అని కాళ్ళు పట్టుకుంటాడు. అప్పుడు రాముడు బాణం వెయ్యడు. అప్పుడు రాముడు దుర్మార్గుణ్ణి క్షమించిన వాడు అవుతాడు. తప్పు చేసిన వాడు ఈ బాణం దెబ్బతిని చావకపోతే, ఎవడు వాలి అనేవాడు తప్పు చేశాడు, అతడు బాణం దెబ్బతిని చావకపోతే ఆ పాపం రాముడు కూడా అనుభవించాలి, సుగ్రీవుడు అనుభవించాలి. రాజ దండనం తప్పక పొందాలి. పైగా సుగ్రీవుడికి నీ అన్నను చంపుతానని ఇచ్చిన మాట కాస్త తప్పినవాడు అవుతాడు. రాముడు ఎటువంటి వాడైనా శరణు కోరితే రక్షిస్తానన్నాడా లేదా? ఎవడైనా వాడెవడో నాకు అనవసరం, వాడు రాక్షసుడైనా పాపాత్ముడైనా నీ వాడిని రామా అంటే క్షమించి తీరుతాడు ఆయన. అందుకే ఆయన సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చయాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యతద్వ్రతం మమ. ఒక్కే ఒక్కసారి ఎవరైనా నా దగ్గరకు వచ్చి రామా నేను నీ వాడిని అంటే చాలు, వాడెవడైనా వాళ్ళందరికీ నేను అభయం ఇస్తాను, అతని గురించి నేను ఆలోచించను అన్నాడు ఆయన. కాబట్టి వాలి రక్షించు అంటే రక్షిస్తాడు. అప్పుడు ముందుగా సుగ్రీవునికి ఇచ్చిన మాట తప్పినవాడవుతాడు. నేను నీ సోదరుని చంపుతానన్న మాట తప్పవలసి వస్తుంది. ఇన్ని దృష్టిలో పెట్టుకున్నాడు ఆయన. ధర్మప్రభు ఆయన, ధర్మమే రాముడు. కాబట్టి రాముడు మాట వరసకు కూడా జింకో ఇంకో దానికో లేకపోతే ఇంకో దానికో ఆయన చెట్టు చాటును చంపలేదు. కేవలం ఇన్ని ధర్మములు ఆలోచించాడనమాట. ఒకటి, వాడి పాపాలకు శిక్ష వెయ్యాలి. ఎదురుగా వస్తే వాడు శరణు కోరుతాడు. అప్పుడు తాను చంపలేడు. రాముడు కరుణాస్వరూపుడు, ఆయనకున్న బలహీనత అదనమాట. అందువల్ల ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని చెట్టు చాటు నుంచి కొట్టాడు. ఇది తెలుసు కాబట్టి వాళ్ళేమన్నాడు, ఈ రామచంద్రుడు ఏమి చెబితే అది చెయ్యి. ఇప్పుడు చెబుతున్నాడు ఆయన చచ్చిపోయే ముందు సుగ్రీవుడితో చెబుతున్నాడు, రాఘవస్య చతే కార్యం కర్తవ్యం అవిశంకయ. ఈ రాముడు ధర్మాత్ముడు, ఆయన ఏం చెప్పినా మారు మాట్లాడకుండా శంకించకుండా పనిచేయి. ఒకవేళ నువ్వు గనక నేను చచ్చిన తర్వాత రాజ్యం మీదకి ఎక్కి, సింహాసనం మీదకి ఎక్కి రాజ్య పరిపాలన చేస్తున్న కాలంలో రాముణ్ణి మరిచి భోగలాలసుడు అయితే రాముడు నిన్ను శిక్షించక మానడు. అసలు ఎంత ఊహించాడండి ఆయన. సుగ్రీవుడికి భోగలాలసత్వం వస్తుందని కనిపెట్టాడు. నువ్వు భోగివై భోగాలు అనుభవిస్తూ రాముడికి ఇచ్చిన మాట తప్పితే ఈ రాముడు నన్ను శిక్షించడం కంటే ఎక్కువ నిన్ను శిక్షిస్తాడు. కాబట్టి అధర్మం చెయ్యకు, ఆయన మాట కాదనకు, ఆయన మనస్సు నొప్పించకు. ఇక నేను ప్రాణాలు విడిచిపెడుతున్నాను, నేను మరణించేలోపు నా మెడలో ఉన్న ఈ మాల తీసుకో, ఈ దండ నీ మెడలో వేసుకో. వేసుకుంటే దీని ప్రభావం నీకు పనిచేస్తుంది. మరణించిన తర్వాత ఇక ఈ దండకి శక్తి ఉండదు, కాబట్టి ఈ మాల బతికొండగా తీసుకో. ఇంద్రుడు ఈ బంగారపు మాల వాలికి ఇస్తూ ఏమని చెప్పాడు, నాయన ఇది ధరించిన వాడు బతికున్నంతసేపే ఈ మాల యొక్క శక్తి ఉంటుంది. ఒకవేళ ఈ మాలాశక్తి పనిచేయాలంటే అతడు బతికొండగానే ఇంకోటికి ఇవ్వాలి. ఇది మెడలో ధరించి వ్యక్తి చచ్చిపోగానే అప్పుడు ఈ మాలాశక్తి కూడా పోతుంది. కాబట్టి ఇప్పుడు నేను బతికుండగానే ఈ మాల నువ్వు తీసుకుంటే, నీ మెడలో వేసుకుంటే నీ దగ్గర కూడా ఈ మాల పనిచేస్తుంది. నేను చచ్చిన తర్వాత ఈ మాల బయటికి తీసామనుకో, అప్పుడు ఈ మాలకి ఎదుటివాడి శక్తిని లాగేటటువంటి శక్తి పోతుంది. కాబట్టి తక్షణం బతికొండగా తీసుకో అనగానే అప్పటికే సుగ్రీవుడి మనసులో కొంత బాధ ఉన్నది. అయ్యో, అన్యాయంగా అన్నయ్యని చంపించానే అనే బాధ అనిపిస్తుంది. బతికొండగా కాదు కానీ చచ్చిపోయాక ఒకళ్ళపోతే ఒకళ్ళకి ప్రేమలు పెరుగుతాయండి. అవి కొంచెం జ్ఞానం ఉన్నవాళ్ళకి, అజ్ఞానికి అది ఉండదు అనుకోండి. అందుకేగా చచ్చిపోయిన తర్వాత మొహం చూడకుండా ఇంట్లో దక్కున్నారు కొంతమంది. ఎస్వి బాలసుబ్రహ్మణ్యం దగ్గరికి వెళ్లకుండాను. కాబట్టి ఈ స్వార్థపురుల్ని పక్కన పెట్టండి. జ్ఞానులకి మరణంతో వైరం తొలగిపోతుంది కనుక ప్రేమ పెరుగుతుంది. అందుకే ఖిన్నుడైపోతూనే ఆ సువర్ణ మాల తీసుకుని మెడలో వేసుకున్నాడు. ఇప్పుడు వాలి కొడుక్కేసి తిరిగాడు, నాయన నేను మరణించాక సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళి ఆయన్ని సేవించు, ఆయన నీ పినతండ్రే కాదు నీకు కన్నతండ్రిలాగా ప్రేమతో ఆదరించి దగ్గరికి తీసుకుని నిన్ను గౌరవిస్తాడు. నీ పినతండ్రి నీకు తండ్రితో సమానం. సుగ్రీవుడు చాలా మంచివాడు, అందులో ఏం సందేహం లేదు. కాకపోతే తండ్రికి పినతండ్రికి ఒక తేడా ఉంటుంది. నేను తండ్రిని గనక నువ్వు ఏం పిచ్చి పనులు చేసినా తప్పుడు పనులు చేసినా క్షమించాను, కానీ పినతండ్రి రాజు అవుతాడు, అతడు ఇంతలాగా ఆదరించలేడు. అందువల్ల అతని దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండు, నా దగ్గర చేసినట్టుగా అపరాధములు ఆయన దగ్గర చెయ్యకు. ఇది లోకంలో ధర్మమే సహజం కదటండి. తల్లి తండ్రి చూసినట్టు పిల్లల్ని తక్కిన వాళ్ళు ఎలా చూడగలుగుతారు? ఎక్కడో యశోద లాంటి వాళ్ళని పక్కన పెట్టేద్దాం. సాధారణంగా తల్లిదండ్రులకి తమ పిల్లలు ఎన్ని తప్పులు చేసినా ఓ తప్పులు అనిపించవు, కానీ బయట వాళ్ళకి ఓ తప్పులుగా అనిపిస్తాయి. ఓ పిల్లవాడు అల్లరి చేస్తూ ఉంటే పిల్లలు సరిగ్గా చూడమే అని పక్క వాళ్ళకి మనం సలహా ఇస్తాం. అదే మన ఇంట్లో మన పిల్లలు అల్లరి చేస్తే అలా అంటాం అనం. ఎందుకంటే అక్కడ పక్షపాతం ఉంటుంది, రక్తబంధం ఉంటుంది, పేగుబంధం ఉంటుంది. ప్రతి జీవికి తన బిడ్డల మీద ఉన్న ప్రేమ ఇతరుల మీద ఉండదు కాక ఉండదు. కాబట్టి జాగ్రత్తగా ఉండు. ఈ సుగ్రీవుడు చాలా ఉత్తముడు, అతన్ని సేవిస్తూ అతని మిత్రుల్ని శత్రువుల్ని జాగ్రత్తగా చూడు. శత్రువుల దగ్గరికి అసలు వెళ్ళకు, ఎప్పుడు సుగ్రీవుడికి వ్యతిరేకంగా ఉండేవాడి దగ్గరికి వెళ్ళకు. సుగ్రీవుడి మిత్రులు ఉంటారు కదా, వాళ్లతో స్నేహం చెయ్యాలి, కానీ ఒంటరిగా కలిసి ఈ సుగ్రీవుడికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నట్టుగా ఎప్పుడు కనపడకూడదు. తర్వాత అధికారం ఉన్నది కదానని మనం రాజు దగ్గర ఎక్కువ చొరువుగా మెలగకూడదు. ఎందుకంటే మనకు అన్నం పెట్టి ఆదరించేటటువంటి యజమాని ఆయన. యజమాని దగ్గర ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించాలి, మనసిరిగి నడుచుకోవాలి. తర్వాత అస్సలు రాజుగారి దగ్గరికి వెళ్ళకపోవడము దోషమే, ఎక్కువగా వెళ్ళడము దోషమే. కాబట్టి సుగ్రీవుడు రాజు అయ్యాక అతిగాను ఉండకు, అలాగని దూరంగాను ఉండకు, ఎంతలో ఉండాలో అంత ఉండు. ఇవన్నీ చెప్పి హఠాత్తుగా దంతాలు బయటికి పెట్టి ప్రాణం విడిచిపెట్టేశాడు. చచ్చిపోయే ముందు పళ్ళు బయటకు వచ్చేసాయి, కోతులు కదా బాగా పైకి వచ్చేస్తాయి దంతాలు. సహజంగా దంతాలు మిటకరిస్తారు చాలామంది, ఇలా దంతాలు నొక్కుపోతాయి. కొంతమంది మాత్రం అలా నోరు తెరి చచ్చిపోతారు, అంటే నోట్లోంచి ప్రాణం పోయిందని అర్థం. ఇతనికి మాత్రం దంతములు ఇలా బయటకు పొడుచుకొచ్చాయి, క్షణంలో ప్రాణాలు ఎగిరిపోయాయి, ఎండిపోయిన కట్టిలా అయిపోయాడు. ఇంకేముంది, వానరులంతా గొల్లుమని ఏడ్చారు. ఆ సమయంలో కొంతమంది అనుకున్నారట, వాలి యొక్క బలపరాక్రమములన్నీ ఎరిగినటువంటి వాళ్ళు, వాలితో బాగా సాన్నిహిత్యం ఉన్నటువంటి వాళ్ళు పాతవన్నీ గుర్తుకు తెచ్చుకొని ఇలా అనుకున్నారన్నమాట. ఆహా, ఈ వాలి ఎంత బలవంతుడు,
పూర్వం గోలభుడు అని పేరు కలిగిన ఒక గంధర్వరాజు ఉండేవాడు. వాడు ఒక రోజున వచ్చి, ఎవర్రా ఇక్కడ, నాతో ఎవరు యుద్ధం చేస్తారు అంటూ వానరులతో యుద్ధానికి వచ్చాడు. అప్పుడు ఈ వాలి, నేను ఈ వానరులకు నాయకుణ్ణి, రారా నాతో యుద్ధానికి అని వాడితో యుద్ధం చేశాడు. గోలభస్య మహాబాహో దశవర్షాణి పంచజ, 15 సంవత్సరముల కాలం ఆ గోలభుడికి మన వాలికి మధ్యలో ఘోర యుద్ధం జరిగింది. 15 ఇయర్స్, ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 15 సంవత్సరముల యుద్ధం జరిగింది. చివరికి 16 సంవత్సరంలో వాలి వాణ్ణి కొళ్ళబొడిచి చంపివతలు పారేశాడు. గంధర్వులకు యక్షులకు కూడా చావు ఉందండోయ్, దేవతలకి చావు ఉంటుంది. దేవతలు అంటే శాశ్వతంగా చావకుండా ఉండేవాళ్ళు కాదు, కాకపోతే వాళ్ళకి మనకంటే ఎక్కువ ఆయు ఉంటుంది. మనమేమో అల్పాయుష్కులు, వాళ్ళు దీర్ఘాయుష్కులు. పుణ్యం క్షీణించగానే దేవతలు మరణిస్తారు, గంధర్వులు మరణిస్తారు, యక్షులు మరణిస్తారు. భీముడి చేతులు యక్షులు చచ్చిపోలేదు మరి. అరణ్య పర్వంలో భీముడు గంధమాదన పర్వతం మీదకి వెళ్ళి సౌగంధికి పుష్పాలు తెచ్చేటప్పుడు యక్షులు ఆయనతో యుద్ధం చేశారు. 1000 మంది యక్షుల్ని భీముడు గదంతో పుచ్చలు పగలగొట్టి చంపి పారవేశాడు. అలా ఉండాలి పరాక్రమం అంటే. భీముడి పరాక్రమానికి చలి జడిసేదట. హిమాలయ పర్వతాల్లో బదరీ దగ్గర చలికి మనం గతగతలాడతాం, ఆయన హాయిగా పైన కండువా మాత్రమే వేసుకుని, ఏ టీషర్ట్లు, బల్లూకపు కోట్లు, చలి కోట్లు అవేవో అంటారు, జాకెట్లు నానా గందరగోళం వేసుకోకుండా దర్జాగా హాయిగా ద్రౌపదితో హిమగిరి సొగసులోని పాడుకోగలిగాడు. అందువల్ల మంచి బలం ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడైనా చలిలో అయినా ఎండలో అయినా తిరుగుతారు, యక్షులతో పోరాడగలుగుతారు. నాకు భీముడి అంటే బలే ఇష్టం అండి. ఎప్పటికైనా బలం అంటే అలాంటి బలం సంపాదించాలని కోరుకుంటూ ఉంటుంది. కానీ భగవంతుడు నాకు ఇలాగే ఇచ్చాడు ఈ జన్మలో. అదే వైకుంఠానికి వెళ్ళిపోతే ఈ వెంగలేదనుకోండి. భూలోకంలో ఉన్నంత వరకు భీముడు ఆంజనేయుడు అలా బలవంతుల్లో ఉండాలి తప్ప, ఎంతసేపు నేరసంగ పేనుగుల్లాగ బయటకు వస్తే కరోనా వస్తుందేమో అని వెంకట్టుకు చచ్చిపోయే జీవితాలు కూడా జీవితాలేనా అన్నారు. మరి వాళ్ళకి ఆ బలం ఎలా వచ్చింది? ఎన్నో జన్మల్లో యోగశక్తి వల్ల వచ్చింది. యోగులు దేన్నైనా చేయగలుగుతారు. ఇవాడు ప్రతివాడు నేను యోగిని అండమే, యోగాభ్యాసం చేశానండం. మరీ గొప్ప విషయం ఏంటో తెలిసిన, లోపల కామక్రోధాదులను జయించని వాళ్ళు, ఆశలు జయించని వాళ్ళు కాషాయం కట్టేసి చక్కగాను ఇలా కళ్ళు మూసుకుని వాడి ఓ దండం పెట్టేసుకుని వాడు ప్రొఫైల్ పిక్చర్ కూడా పెట్టుకోవడం, పైగా చూసేవాడు నిజంగా యోగి ఏమో అనుకోవడం. యోగి కాదు ఏం కాదు, ఉట్టి రోగులు వాళ్ళు. వాళ్ళంత భోగులు మరొకటి ఉండరు. ప్రయత్నించడం తప్పులేదు, కానీ నేను యోగిని చెప్పుకోవడం తప్పు అంటున్నాను. ఇప్పుడు మనం యోగాభ్యాసం చేస్తున్నాం, గొప్పవాళ్ళు అవ్వడం చాలా అవసరమే. కానీ యోగం రాకుండానే నేను యోగిని చెప్పుకుంటే అది మోసమే కదా. నా దగ్గర మహిమ లేదు, కానీ ఉందని చెప్తే అది అన్యాయం కదా. నేను మిమ్మల్ని క్షణంలో బతికించగలను, మీకు ఈ ఉద్యోగం ఇప్పించగలను, లేకపోతే మిమ్మల్ని వైకుంఠానికి పంపించేస్తాను అని ఈ క్షణంలోనే మిమ్మల్ని పంపిస్తానని నేను డప్పా కొడితే అది మోసం అవుతుంది. నాయనలారా, ప్రయత్నించండి అంటే అప్పుడెప్పుడు తప్పు కాదన్నమాట. కాబట్టి ఎందుకు చెప్తానంటే, గంధర్వుడు అంత తేలికగా చావనేవాడు, దీర్ఘాయువు కలిగిన గోలభుడు ఈ వాలి చేతిలో ఒక్క దెబ్బకి చచ్చిపోయాడు. అటువంటి బలశాలి అయిన వాలి ఈ కిష్కింధని పరిపాలిస్తూ ఉంటే వానరులమైన మనం సుఖంగా బ్రతికాం. ఇప్పుడు సుఖంగా ఎలా బతుకుతాం? దట్టమైన కేకారణ్యంలో ఒక సింహం ఆభూతిని చంపినట్టుగా రామచంద్ర ప్రభు వీడిని ఒక్క దెబ్బకి చంపివేశాడు అనుకుంటూ ఉండగా, పాపం మళ్ళీ తార ఆ మహావీరుని కౌగిలించుకొని, ప్రభు ఎంతమందిని నువ్వు యుద్ధంలో చంపావు, వాళ్ళందరూ ఇప్పుడు సంతోషిస్తూ ఉంటారు నువ్వు చచ్చిపోగానే కదా. నీకు జీవితంలో ఎప్పుడైనా వెనక్కి తిరిగి అలవాటు ఉన్నదా? అపజయం ఉన్నదా? నీ ముష్టిఘాతములు తిన్న వాళ్ళలో బ్రతికిన వాడు ఒక్కడున్నాడా? ఇవాళ్ళకి రామచంద్రుడు ఒక్క బాణంతో అటువంటి వీరుడు అయిన నిన్ను కూల్చివేశాడు. ఇదే కదా కాలప్రభావం అంటే. ఇంతకాలం నాకు అహంకారం ఉండేది. ఏమిటి అహంకారం? తిరుగులేని మహావీరుడైన వాలి చక్రవర్తికి నేను రాణిని అని. ఇప్పుడు ఆ పట్టమహిషిని అనే అహంకారం అంతా అంతరించిపోయింది. నువ్వు చాలా గొప్పవాడి, నన్ను తలుచుకుంటూ మరణించావు. నేను నిన్ను తలుచుకున్నా మరణించడం లేదు. బహుశా నా హృదయం ఇరుమై ఉంటుంది. అశ్వసారమయం నోనం యదం మే హృదయం దృఢం. కఠినమైన పాషాణమో లేక ఇనుమో అయి ఉంటుంది నా మనస్సు. తిక్కనగా రాస్తాడండి తెలుగులో, నాయుల్ల మరయ ఇనుమో రాయో రూపరక విననేర్చన్ అంటాడే. నా హృదయం ఇనుమ లేక రాయ? ద్రోణాచార్యుడు చచ్చిపోయిన వార్త విని కూడా నా గుండె ఇంకా పగిలిపోలేదు ఏమిటి అని ద్రోణపర్వంలో ధృతరాష్ట్రుడు అంటాడు. వేదవ్యాసుడు వాల్మీకి ఈ పదాలు చాలాసార్లు సంస్కృతంలో వాడారు. నా హృదయం అశ్వసారమా అంటే రెండు అర్థాలు చెప్పాలి, రాయ లేక ఇనపమయమా. ఇనుము రాయి అయితే అవి కరగవు, అలా కాకుండా మెత్తని వెన్నపూస వంటి హృదయాలు అయితే అవతలవాడి మరణవార్త వినగానే కరిగిపోతాయి, గుండాగి చచ్చిపోతాయి. కొంతమంది మహాస్త్రీలు ఉన్నారు పరమపతివ్రతలు, భర్త మరణవార్త వినగానే వాళ్ళ గుండెలు పగిలి ఆ క్షణమే చచ్చిపోతారు. నేను అటువంటి దానిని కాదు, కఠినురాలిని. వీరుడు పుణ్యాత్ముడు నన్ను ఎంతో ప్రేమగా చూసినవాడు, నేను ఏం చెబితే అది వినేవాడు అయిన వాలి ఇప్పుడు మరణించాడు అంటూ పరిపరి విధాలుగా చాలా ఏడ్చింది. ప్రభువు యుద్ధానికి వెళ్ళవద్దు, వెడితే ప్రమాదం అంటే విన్నావా? సుగ్రీవుడిని తమ్ముడు అతన్ని పిలిచి అతనికి యువరాజ పట్టాభిషేకం చెయ్యి అంటే వినలేదు. రోడ్డును పోయేవాడు వచ్చి నీ కాళ్ళు పట్టుకుంటే వాడికి ఏదో ఒక ధనమిచ్చి పంపేవాడివే. కష్టంలో ఉన్నాను ఆపదలో ఉన్నానని ఎవరైనా వచ్చి నిన్ను శరణు కోరితే వారందరికీ అడిగిన వస్తువులు ఇచ్చి గౌరవించి ఆదరించి ప్రేమించి పంపేవే. నీ సొంత తమ్ముడి మీద నీకెందుకింత ద్వేషమని నేను చెబితే వినిపించుకోకుండా యావజ్జీవితం తమ్ముడి మీద రోషంతో ద్వేషంతో బతికి చివరికి ఇలా మరణించావు. ఈ క్రోధం ఎంతవాడికైనా శత్రువు కదా అని ఈ విధంగా పరిపరి విధాలుగా ఏడుస్తూ ఉంటే అప్పుడు మహాత్ముడైన రాముడు సుగ్రీవుడి దగ్గరికి వచ్చాడు. తక్కిన కార్యక్రమాలు చెయ్యిన ఆయన ఈ ఏడుపులు ఇలా ఉంటాయి అని ఓదార్చడానికి వచ్చాడు. అప్పుడు సుగ్రీవుడు రాముడితో ఇలా అన్నాడు, రామచంద్ర నువ్వు ధన్యుడివి, ఇచ్చిన వాటిని నిలబెట్టుకున్నావు, కానీ ఇప్పుడు నా మనస్సే కరిగిపోతున్నది. ఎంతో ప్రేమతో ఆదరించిన అన్నగారిని అన్యాయంగా చంపించేశాను. ఇక్కడ నీకు ఒక విషయం చెప్పాలి, మొట్టమొదట నాకు మా అన్నయ్యకి తగాదా జరిగింది. మా అన్నయ్య నన్ను సింహాసనం మీద నుంచి కింద గెంటి తన్నాడు. అప్పుడు నాకు అతనికి కొంత యుద్ధం జరిగింది. నేను కూడా ప్రాణరక్షణ కోసం అతనితో యుద్ధం చేశాను. ద్రుమశాఖావభగ్నోహం ముహూర్తం పరివిష్టవన్ సాంతయత్వాత్వనేనోక్తో న పునఃకర్తుమర్హసి. మా ఇద్దరికి ఘోర యుద్ధం జరుగుతూ ఉండగా మా అన్నయ్య ఓ పెద్ద చెట్టు కొమ్మ విరిచి ఆ కొమ్మతో నా నెత్తి మీద దెబ్బ కొట్టాడు. నా తల పగిలింది, రక్తం వరదలయ్యి ప్రవహించింది, నేను కింద పడిపోయాను, స్పృహ కోల్పోయి గజగజలాడి పడిపోయాను. అప్పుడు మా అన్నయ్య నన్ను లేపి ఓదార్చి, ఇంకెప్పుడు నాతో యుద్ధానికి రాకు, ఈసారికి క్షమించాను పొమ్మన్నాడు. అప్పుడు నేను పారిపోయాను ఈ నలుగురు మంత్రులతో కలిసి. అంటే అప్పుడే మా అన్నయ్య తలుచుకుంటే ఒక దెబ్బగా చంపలేడా? కానీ ఎక్కడో అతని మనసును ఇంకా తమ్ముడనే ప్రేమ మిగిలింది కాబట్టే క్షమించి వదిలాడు. ఇలా ఒకసారి కాదు చాలాసార్లు మా ఇద్దరికి యుద్ధం జరిగింది. అప్పుడప్పుడు మా అన్నయ్యకి తెక్కొచ్చేది తాగుడు వైకుల్లో ఉన్నప్పుడు ఇంకోప్పుడు. అప్పుడు నాతో వాళ్ళు యుద్ధానికి వచ్చేవాడు, నన్ను తండేవాడు, తీరా నేను గిలగలలాడిపోతూ ఉంటే వదిలేసేవాడు. ఇలా ఎప్పటికప్పుడు కొట్టి వదిలేడు, కానీ నన్ను చంపలేదు. మరి నేను పరమదుర్మార్గుడి కాబట్టి మా అన్నయ్యని చంపమని నిన్ను బతిమాలుకొని ఒక బాణంతో పడగొట్టి చంపేశాను. ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి అవన్నీ. అప్పుడేమో మా అన్నయ్య చస్తే కానీ నేను బతకలేను అన్నాడు. చెప్పాం కదా చచ్చిన తర్వాత పాత అన్నీ గుర్తుకొస్తాయండి, మనం కూడా అంతే. బతికున్నవాడిని గౌరవించాం, చచ్చిపోయిన తర్వాత అవన్నీ గుర్తుకొస్తాయన్నమాట. కళ్ళ ముందు చూస్తున్నాక ఘంటసాల వారు బతికున్న రోజుల్లో ఏం ఆదరించాం పెద్ద గొప్పగా చెప్పాలంటే మనం. కనీసం ఆయన అంత్యక్రియలకి చాలామంది వెళ్ళలేదు, కానీ వాళ్ళు రోజు ఆ గొంతు విన్నప్పుడల్లా ఎంతో బాధ కలుగుతుంది అనమాట, అలాంటి వాడు దొరుకుతారానని. అలాగే బాలసుబ్రహ్మణ్యం గారు బతికున్నంతకాలం ఆయన పెద్దగా ఏదో గౌరవించామంటే గౌరవించాం, కానీ ఇప్పుడు ఎంత బాధ అనిపిస్తున్నట్టు అయ్యో ఇంకా నాలుగు రోజులు బతుకుంటే బాగుండే అనిపిస్తుంది కదా, ఇది మానవ లక్షణం. అలాగే గురువుగారు ప్రవచనం చెప్పినంతసేపు వచ్చిన వాళ్ళు వస్తారు, రాని వాళ్ళు రారు, రేపు చచ్చిన తర్వాత నా తర్వాత అరే రే ఆయన బతుకున్న రోజుల్లో పురాణం ఎదురుగుండా కూర్చుని వింటే ఎంత బాగుండు అనుకుంటారు, ఇది మానవ లక్షణం. వ్యక్తులను బ్రతికొండగా వారి శక్తి గ్రహించి గౌరవించాలి.
అన్నదమ్ములు బతికుండగా ప్రేమతో ఉండాలి. ఏదో భగవంతుడు మనకి జన్మించాడు, ఈ జన్మలో ఒకడు అన్న ఒకడు తమ్ముడు అయ్యాడు, అన్నని తమ్ముడు తమ్ముడు అన్న ఒకళ్ళొకళ్ళు ప్రేమించుకుని గౌరవించుకుంటే ఈ జీవితం ఆనందంగా ఉంటుంది. రేపు శరీరం విడిచిపెట్టే వాళ్ళు రమ్మంటే రారు కదా. మా నాన్నగారంటే నాకు ఎంత భక్తి ఉన్నా ఇప్పుడు రమ్మంటే ఆయన రారు. మా అమ్మ అంటే నాకు ఎంతో ప్రేమ ఉంది ఇప్పుడు రా అంటే వస్తుందా రాదు. కాబట్టి పాత రుచులు తలుచుకోవలసిందే తప్ప కొత్తగా వాళ్ళని మనం ఏం చేయలేము. అందువల్ల ఉన్న నాలుగు రోజులు, జీవించి ఉన్న నాలుగు రోజులు నానుకున్న వాళ్ళని ప్రేమించాలి, గౌరవించాలి, సాటి మనుషుల్ని ప్రేమగా చూడాలి, ఆప్యాయతతో చూడాలి. ఆ తర్వాత వాళ్ళు రమ్మంటే రారు. కొట్టుకుని తిట్టుకుని కోర్కులు చుట్టి తిరిగి ఏం సాధిస్తారండి వీళ్ళు? అలాంటి వాళ్ళందరికీ ఇది ఒక కనువిప్పు. సుగ్రీవుడు ఇప్పుడు ఏడుస్తున్నాడు. ఇంద్రుడు విశ్వరూపుడనే గురువుని చంపి బ్రహ్మహత్యా పాపం పొందాడు. ఆ బ్రహ్మహత్యా పాపాన్ని చెట్లకి, స్త్రీలకి, నదులకి పంపిణీ చేశాడు. ఇప్పుడు నా పాపం ఎవరికి పంపను, ఎవరికి నేను నా పాపాన్ని పంచిపెట్టను. చి, ఇదొక జీవితమైన నేను నా అన్నతో పాటు చావాలనిపిస్తోంది నాకు కూడా, కాబట్టి ఎక్కడికైనా పోతాను. మా తోబుట్టువైన వారి మరణించున్నాడు, అతన్ని నేను అగ్నిజ్వాలలకి ఆహుతి చేసి ఆ అగ్నిలో నేను కూడా దూకుతాను. అనగా మా అన్న శవాన్ని దహనం చేస్తూ ఆ దహింపబడుతున్నటువంటి చితిలో నేను కూడా దూకి మరణిస్తాను. నీకు పుణ్యం ఉంటుంది, మా అన్న కుమారుణ్ణి అంగదుండి రాజుని చెయ్యి. మళ్ళీ నువ్వు ఇంకో అనుమానం చెందక్కర్లా. ఏమిటి అనుమానం? ఓయి సుగ్రీవ, నీవు నాకు నా భార్య సీతని వెతికి ఇస్తానన్నావు, ఇప్పుడు నువ్వు చచ్చిపోతే ఇచ్చిన వాటి ఎవరు నిలబెట్టుకుంటారో నువ్వు అడగచ్చు. నేను మరణించిన ఈ అంగదుడు, ఈ వానరులు నా మాట నిలబెడతారు, వాళ్ళు సీతని వెదకి పట్టుకొచ్చి నీకు అప్పగిస్తారు, నీకేం బెంగక్కర్ల, అంగదుడు నా అంతవాడు, వాళ్ళెంతటి వాడు. అనగా రాముడు కూడా ఒక్క క్షణం దుఃఖించాట. స్నేహితుడు నేను చచ్చిపోతాను అని దుఃఖిస్తున్నప్పుడు సహజంగా స్నేహితుడితో పాటు పక్కనున్న అతని మిత్రుడికి కూడా దుఃఖం వస్తుంది. మిత్రుల దుఃఖం తన దుఃఖంగా భావిస్తాడు గనక రాముడు. అందువల్ల ఆయన సంజాత బాష్ప పరవీరహంత రామో ముహూర్తం విమనాభూవ, తనను ఆశ్రయించుకున్నటువంటి వ్యక్తులను ఎంతో ప్రేమించేవాడు రాముడంటే. శత్రువుల్ని చంపేవాడు, మిత్రుల్ని రక్షించేవాడు రాముడు. ఆయన సుగ్రీవుడు బేల అయిపోయి ఏడుస్తూ ఉంటే ఆయన కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడు. అందుకే ముహూర్తం విమనాభూవ, విమనస్కుడు అయ్యాడు. అనగా ఆయన మనస్సు కూడా కలత చెందింది, బాధ చెందింది. అప్పుడు ఏమైంది? సంజాత బాష్ప, ఆయనకి కన్నీళ్ళు వచ్చాయి. ఓ పక్కన తారా దుఃఖిస్తోంది, ఓ పక్కన అంగదుడు దుఃఖిస్తున్నాడు. ఇంత కష్టపడి ఎవరి కోసం ఈయన ఈ బాణం వేసి వాళ్ళని చంపాడో ఆ సుగ్రీవుడు ఏడుస్తున్నాడు. అందుకని ఇప్పుడు ఆయన తార దగ్గరకు వచ్చాడు. రామచంద్రుడు ధర్మాత్ముడు తార దగ్గరికి మెల్లిగా నడిచి వస్తూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళంతా తారని లేపి, అదిగో రామచంద్రుడు నీ దగ్గరకు వస్తున్నాడు అన్నట్టుగా నిలబెట్టారు. తార కూడా రాముడికి చూసింది. చూడని క్రితం వేరు, రాముడి గురించి ఇంత పూర్వం ఆమె విన్నది, ఆయన మహాత్ముడు, ధర్మాత్ముడు, పరాక్రమవంతుడు, సుందరుడని. కానీ ఇప్పుడు ముఖాముఖి రాముడిని చూచింది. తన కేసి టీవీగా నడిచొస్తున్న రామచంద్రుడిని ఒక్కసారి చూడగానే ఆవిడ కళ్ళు విప్పారే. ఒక్కసారి అక్కడ రాశారండి, ఆ రామచంద్రుడు ఎటువంటి వాడు? పరమపుణ్యాత్ముడు, ఎప్పటికీ చెక్కు చెదరని కాంతి కలిగిన వాడు, తామర పువ్వులాంటి కళ్ళు కలిగిన వాడు. దదర్శ రామం శరచాప పాణిం స్వతేజస సూర్యమివ జ్వలంతం. ఆయన చేతులు ధనుస్సు బాణములు పట్టుకున్నాడు, సూర్యుడిలా వెలిగిపోతున్నాడు. జ్వలంతం సూర్యం ఇవ, ధగ 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 వేసవి కాలంలో వెలిగిపోతున్న సూర్యుడిలా ఉన్నాడు ఆయన. అలా తన తేజస్సుతో వెలిగిపోతున్న సూర్యభగవానుడిలా కనపడుతున్న రాముడిని చూచింది. విశాలమైన నేత్రములు కలిగిన వాణ్ణి, సింహము నడుము వంటి నడుము కలిగిన వాణ్ణి, పరమసుందరాకారుణ్ణి, నీలమేఘఛాయా శరీరుణ్ణి ఆ ప్రభువును చూచింది. కాకోత్సవంశజుడు మహానుభావుడు శ్రీరామచంద్రుడి అతడు అని ఆయనని గుర్తించింది. గుర్తించడం ఏమిటి అంటే, శోకంతో ఉన్నప్పుడు కన్నీళ్లు కారుస్తున్నప్పుడు అవతలి వ్యక్తి ఎవరో ఈమెకి స్పష్టంగా కనపడలేదు ఇందాక. ఇప్పుడు కొంచెం దగ్గరికి వచ్చాక ఆ కన్నీళ్లు తుడుచుకుని చూడటం వల్ల పూర్తిగా కనిపెట్టింది. కనిపెట్టి రామచంద్ర నీకు నమస్కారం అన్నది. ముందు ఆవిడ ఇంత పూర్వం తీక్షణంగానే ఉన్నది, కోపంతోనే ఉన్నది, నా భర్తను చంపాడే అని కొద్దిగా క్రోధంతో ఉన్నది. కాస్త రాముడు చూడగానే క్రోధం విడిచిపెట్టింది. నేను చెప్పానుగా మీకు పరమజ్ఞానము కలిగిన వాడు కోపం ఉన్నప్పటికీ రాముడిని చూడగానే కోపం విడిచిపెడతారు, ఆయన భగవంతుడు అని కనిపెడతారు. భగవంతుడు శిక్షిస్తే కూడా రక్ష కదండి అది మనకి. పరమాత్ముడు కొట్టినా భాగ్యమే, తిట్టినా భాగ్యమే. శాస్త్రం ఏమిటి, గురువులు తిడితే నీ పాపాలు పోతాయట, గురువులు కొడితే నీ పాపాలు పోతాయి, గురువులు నోట్లో ప్రసాదం పెడితే ఎంత లాభమో నీ కాలు చెయ్యి తీసేసిన అంతే లాభం అని శాస్త్రం. అందుకే మన అవయవములు గురువువే అని మన శాస్త్రం చెబుతున్నది. భూలోకంలో ఉన్న సామాన్యుడైన మానవ రూపంలో ఉన్న గురువు కొట్టినా తిట్టినా ప్రసాదమని శాస్త్రములు చెబుతూ ఉంటే, గురువులకు గురువైన జగద్గురుడైన పరమాత్ముడే రామచంద్రుడు ఎదురుకుండా ఉంటే ఇక అతన్ని చూచిన తర్వాత ఆవిడకి కోపం తొలగకుండా ఉంటుందా, అతడు వేసిన శిక్ష రక్ష అని గ్రహించకుండా ఉంటుందా? కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం భర్త చచ్చిన దుఃఖంతో ఉంది కాబట్టి ఆ దుఃఖం కొంత ఆవిడ కంఠంలోంచి బయటకు వచ్చింది. ఏమన్నది ఆవిడ, త్వమప్రమేయశ్చ దురాసదశ్చ జితేంద్రియశ్చోత్తమ ధార్మికశ్చ అక్షయ్య కీర్తిశ్చ విచక్షణశ్చ క్షితి క్షమావాన్ క్షతజోపమక్షః. రామచంద్ర ప్రభు, నీవు దేశమునకు కాలమునకు అతీతుడివి, అంటే నీకు ఆయువు లేక జర మరణము ఇటువంటివి నీ జోలికి రావు. సామాన్య మానవుల్ని ముసలితనం పట్టుకుంటుంది. ఒక ఆయన పుట్టినప్పుడు కుర్రాళ్ళలో ఉంటాడు, మధ్యలో యవ్వనంలోకి వస్తాడు, వార్ధక్యంలో ముసలాడైపోతాడు. అలాగే పద్మాకర్ గారిని 25 ఇయర్స్ ఏదిలో చూసిన వాడు ఉన్నారు నా దగ్గర, పురాణం విన్నవాళ్ళు. ఇప్పుడు విన్నవాడు చూస్తున్నవాడు ఆశ్చర్యపోతున్నారు, గురువుగారు ఏంటి మేసాలకి తెల్లరంగు వేసుకొచ్చారు అనుకుంటున్నారు. కాబట్టి ఆయువు మారిపోతూ ఉంటే దానివల్ల వయస్సు మారుతూ ఉంటుంది, ఆ వయస్సు మారడం వల్ల రూపంలో మార్పు వస్తుంది. కాలమునకు మార్పు చెందించే లక్షణం ఉన్నది కాబట్టి కాలమునకు అందరూ బానిసలే, దేశమునకు కూడా బానిసలే. అనగా ఏమిటి, ఇప్పుడు ఇక్కడ మనం స్వేచ్ఛగా తిరుగుతున్నాం, మన వాళ్ళు కారులో పెడుతున్న వాడు ఏదైనా కాస్త బాధ అనిపిస్తే కారు ఆపేసి పక్కనే వాడి పని వాడు కానిచ్చేస్తాడు. ఇదే వీడు ఎవరికి వెళ్ళమనండి, పొరపాటున రోడ్డు మీద కారు ఆపాడు వాడి పని అయిపోయినట్టు. కారు ఎక్కడ పడితే అక్కడ ఆపడానికి లేదు, దాన్ని ఎక్కడో కొన్ని చోట్ల ఆపాలి. ఇంకా బహిరంగంగా వీడు పొరపాటు పనులు చేశాడా మలమూత్ర విసర్జన చేశాడా వాడి పని అయిపోయినట్టే. కంపల్సరీగా వాళ్ళు రెస్ట్ రూమ్ అని అందులోకి తీసుకెడతారు. నాకు తెలియక కొత్తల్లో రెస్ట్ రూమ్ అని రాసి ఉంటే కాసేపు రెస్ట్ తీసుకొచ్చాను లోపలికి వెళ్ళా, ఆ రెస్ట్ రూమ్ అని తర్వాత తెలిసింది నాకు. కాబట్టి రెస్ట్ రూమ్లోకి గడవలసిందే. ఆ దేశానికి వెళ్ళినప్పుడు ఆ దేశం వాడు చెప్పినట్టు నడుచుకోవలసిందే, మన ఇష్టం వచ్చినట్టు నడుచుకోవడానికి కుదరదు. ఆస్ట్రేలియాకి వెళితే అక్కడ నియమాలు వేరు, ఆఫ్రికా వెళితే నియమాలు వేరు, అలాగే దుబాయ్ కువైట్ అక్కడికి వెళ్ళినప్పుడు వెళ్ళేటటువంటి నియమాలు వేరు. ప్రపంచంలో ఎన్నో దేశాలు తిరిగాను కాబట్టి నేను కూడా చెబుతున్నాను, శ్రీలంక వెళితే వేరు, ఆ దేశం యొక్క నియమాలు పాటించాలి. అంటే దేశమును బట్టి నడుచుకోవాలి, కాలమును బట్టి నడుచుకోవాలి. కానీ రాముడు ఈ దేశ కాలాలకు అతీతుడు, ఆయన ఎక్కడుంటే అదే ఆయన దేశం. ఆయన లంక కడితే లంకకి ఆయనే రాజు, అందుకే శ్రీలంకలో విభీషణుడు పేరుకు రాదు తప్ప అసలు రాజ్యం రాముడిదే కదా, రాముడే ఇచ్చాడు ఆయనకి ఆ రాజ్యం. ఆయన వైకుంఠానికి వెడితే వైకుంఠం, భూలోకానికి వస్తే భూలోకం, ఎక్కడుంటే అక్కడ సర్వప్రభుత్వం ఆయనదే. కాబట్టి ఆయన దేశానికి అతీతుడు, కాలానికి అతీతుడు, అన్నిటికీ అతీతుడు, వాక్కుకి మనస్సుకి అతీతుడు. ఆవిడేమంది, నీవు ధార్మికుడివి, నీవు వాక్కుకి మనస్సుకి అతీతుడివి, ఎవరికి అంత తేలిగ్గా దొరకవు, భక్తి జ్ఞాన వైరాగ్యములకు కూడా దొరకనటువంటి వాడు, అటువంటి నీకు నమస్కారం అంది. అంటే రాముడు ఎటువంటి వాడో ఆవిడ తన శక్తితో కనిపెట్టింది. కాబట్టి నువ్వు నాకు ఒక ఉపకారం చేయి, ఎంత పొగిడే ఉంటుంది ఆవిడ నాకు వచ్చిన ఉపకారం చేయి. ఏమిటో ఉపకారం, స్త్రీకి భర్త సర్వం, భర్త చచ్చిన తర్వాత భార్య ఒక క్షణం బ్రతకలేదు. నా భర్త ఎలాగో పోయాడు, నా భర్తను చంపిన బాణం ఇంకా నీ దగ్గర ఉంది, ఆ బాణంతో నన్ను కూడా కొట్టేవంటే నేను చచ్చిపోతాను, నేను మా ఆయన దగ్గరికి వెళ్ళిపోతాను, దానివల్ల నీకు పాపము రాదు, స్త్రీ హత్యా పాపం రాదు. ఎందుకని,
శాస్త్రము భార్యాభర్తల్ని కలపడం మహాపుణ్యము అన్నదట. అన్నదేమిటి, అది నిజమే కదా. భార్యాభర్తలు తగాదాపడి విడిపోతే వాళ్ళని ఏం చేయాలి, మనం కలపాలి. మీ ఆయన మంచివాడమ్మా అని భార్యకి చెప్పాలి. అబ్బో మీ ఆవిడంత పరమపతివ్రత లేదని భర్తకి చెప్పాలి. వీలున్నంత వరకు వాళ్ళు కలపాలి, కలిపితే పుణ్యం. ఇప్పుడు మా భార్యాభర్తలను నువ్వే కలపాలి. కలపడానికి నా భర్త ఈ లోకంలో లేడు, స్వర్గంలో ఉన్నాడు, కాబట్టి నా భర్త నువ్వు తేలేవు, నన్ను అక్కడికి పంపగలవు. నీ బాణంతో ఒక దెబ్బ కొడితే నీ బాణం దెబ్బకి చచ్చిన వాడు గ్యారంటీగా స్వర్గానికి ఎడతారు. నా భర్త ఇప్పటికే స్వర్గంలో ఉన్నాడు, అక్కడ మేము ఇద్దరం కలిసి మళ్ళీ చెట్టాపట్టాలు వేసుకుని జలకాలాటల్లోని పాటలు పాడుకుంటూ తిరుగుతాం మందాకిని నెదురు. కాబట్టి నన్ను కూడా చంపి తార వాలి ఆత్మ అని గ్రహించు. కన్యాదానానికి మించిన దానం లేదు కదా. శాస్త్రం కన్యాదానం చాలా గొప్పది అంటోంది. నువ్వు నన్ను చంపేవనుకో, నేను మళ్ళీ తిరిగి వాలికి భార్యనవుతాను, స్వర్గానికి వెళ్ళి అక్కడ కన్యాదానం నువ్వు చేసిన పుణ్యం పొందుతావు. స్వర్గములో వాలిని వాలి భార్య తారని కలిపి తద్వారా తార అనే ఆవిడ్ని వాలికి కన్యాదానం చేసిన ఫలితం నువ్వు పొందుతావు అనగానే మహాత్ముడు ఆమెతో ఇలా అన్నాడు, ఓ వీరపత్ని నువ్వు చాలా గొప్పదానివని నీ మాటలే నిరూపిస్తున్నాయి. వైరాగ్యం తాత్కాలికంగా నిన్ను పట్టుకోవటం వల్ల ఈ మాటలు మాట్లాడుతున్నావు. ఈ వైరాగ్యం తాత్కాలిక వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం. శ్మశాన వైరాగ్యము, ప్రసూతి వైరాగ్యము, పురాణ వైరాగ్యము అని వైరాగ్యములు మూడు రకాలు. అందులో శ్మశాన వైరాగ్యం అంటే ఏమిటనమాట, ఎవరన్నా చచ్చిపోయినప్పుడు ఆ శవాన్ని చూసినప్పుడు ఆ శవాన్ని శ్మశానానికి తీసుకెళ్ళి అక్కడ తగలబెడుతున్నప్పుడు లేక పూడ్చి పెడుతున్నప్పుడు ఇంతే మన లైఫ్ అనుకుంటాడట. చిచ్చి ఏం విచిత్రమైనదండి ఈ జీవితం. చూసావా మన కళ్ళ ముందు వాడు చచ్చిపోయాడు, నిన్నదాకా వాడితో కలిసి ఉన్నాం, ఇవాళ వాడు మరణించాడు, వాడిని చితి మీద పెట్టారు, తగలబెట్టారు, లేదా గొయ్యి తీశారు, పూడ్చిపెట్టారు. ఈ శరీరం ఎప్పటికైనా పోయేదే, మన శరీరం కూడా అలాగే పోతుంది. ఇంకెందుకండి మనకి ఇళ్ళు, ఎందుకండి మనకి తిండ్లు, తిండెందుకు, ఇల్లు ఎందుకు, భార్య ఎందుకు, భర్త ఎందుకు, ఈ ఏటీఎంలు కార్డులు ఇవన్నీ అనవసరం, ఈ ఆధార్ కార్డులు వేస్ట్ అనిపిస్తుంది. ఏది శ్మశానంలో ఉన్నంత వరకే. శ్మశానంలోంచి బయటకు వచ్చి కారు ఎక్కి ఇంటికి రాగానే కాఫీ పెట్టావా అంటాడు వాడు. రాగానే పకోడీలు, చట్నీలు, పూరీ కూరలు ఇవన్నీ మళ్ళీ మామూలే. ఎవడైనా ఇంటికి వచ్చిన తర్వాత అవి మళ్ళీ గుర్తుకు తెచ్చుకుంటున్నాడా, తెచ్చుకుని ఆస్తులు విడిచిపెడతాడా, పక్కవాడికి ఒక రూపాయి ఇస్తున్నాడా, ఏం ఇవ్వడం. కాబట్టి శ్మశాన వైరాగ్యం తాత్కాలిక వైరాగ్యం. ఒకడు చచ్చినప్పుడు టెంపరరీగా మనకు కూడా బాధ అనిపిస్తుంది అనమాట, చీ జీవితం అనిపిస్తుంది. ఆ తర్వాత వాడి అచ్చా జీవితం అనిపిస్తుంది. ఇక ప్రసూతి వైరాగ్యం, స్త్రీకి పురుడు వచ్చేప్పుడు వచ్చే బాధ అంతా ఎంత కదా పాపం, గర్భంతో ఉండడం బాధ, పిల్లల్ని కనడం ఎంత నరకమండి బాబు. అందుకే స్త్రీల యొక్క రుణం మనం ఎప్పుడూ తీర్చుకోలేము, మాతృణం తీర్చుకోలేము. అలాంటప్పుడు ఒక్కోసారి కొంతమందికి బాధ కలిగి అబ్బా ఈ ప్రసవం అంత బాధ లేదు, ఈ పిల్లలు పుట్టడం ఎంత కష్టమా అనిపిస్తుంది. పట్టుకోసేసినప్పుడైతే ఇంక చెప్పేకర్ల పాపం, 8 నెలలు 9 నెలలు నానా యాతన పడాలి. ఈలోపు ఈ పిల్లలు పుట్టినప్పుడు ఈ పొట్టకోసి నానా యాతన పడి వీళ్ళుంటే ఈ అత్తమామలు ఆపరేషన్ అయ్యాక ఆ మాత్రం వెంటనే నీకు రికవర్ అవ్వలేవా, పనిచేయలేవా అంటారు. ఇది ఆపరేషన్ చేయించుకుని మంచం మీద పడుకుని ఈ పిల్లలు ఏడుస్తూ ఉంటే కాఫీ ఇవ్వ, టీ ఇవ్వ అని ఏడిపిస్తూ ఉంటారు కొంతమంది అత్తమామలు దుర్మార్గులు, అవునా. అటువంటిప్పుడు స్త్రీకి ఇంక ఈ జీవితంలో పిల్లల్ని కనకూడదు అనిపిస్తుందట. కానీ ఒక సంతానం కన్నాక మళ్ళీ 2వ సంతానం ఉంటే బాగుందనిపిస్తుంది. ఏది కేవలం పురుడు సమయంలోనే ఈ బాధ, ఆ తర్వాత మళ్ళీ పిల్లల్ని కంటూనే ఉంటారు. పూర్వం అయితే 10 మంది పిల్లల్ని, 12 మంది పిల్లల్ని, 5-6 పిల్లల్ని కనేవారు. ఇప్పుడు 1.5 వచ్చాక పోయింది. కానీ పూర్వం ఎంత బాధపడేవారండి పాపం స్త్రీలు. కాబట్టి పురుడు వచ్చినప్పుడు ఒక వైరాగ్యం వచ్చి ఇంక జీవితంలో ఈ పిల్లలు వద్దురా బాబు అనిపిస్తుందట. తర్వాత మళ్ళీ మామూలే. ఇంకా పురాణ వైరాగ్యం, ఇలాంటప్పుడు నేను పురాణం చెప్తున్నప్పుడు మీకు ఎక్కడ లేని ఆవేశం వచ్చేస్తుంది, మన ధర్మాన్ని నిలబెట్టేద్దాం, మనం కూడా పురాణాలు వినేద్దాం, మనం రాముళ్ళు అయిపోదాం, మనం ఏదన్నా చేసేద్దాం అనుకుంటాడు, దానం చేద్దాం, ధర్మం చేద్దాం అనుకుంటాడు. ఒక్కసారి నేను స్వస్తి అనగానే టిక్కలు లేచి దులుపుకుని ఇంటికి వెళ్ళాక అన్నీ మర్చిపోతాడు, పురాణమా ఆయన అలాగే చెబుతాడు అనుకుంటాడ. పురాణములు చదువుతున్నప్పుడు చెబుతున్నప్పుడు అండి చాలామందికి భలే వైరాగ్యం వస్తుందన్నమాట. నేను ఒక్కోసారి చెబుతున్నప్పుడు మీతో కాశీ వచ్చేస్తానంటాడు, మళ్ళీ ఇంటికి వెళ్ళగానే కాశీ వద్దాం అనుకున్నాను కానీ కరోనా అంటే భయం అండి అంటాడు. ఇవి పురాణ వైరాగ్యాలు అండి. అందుకనే ఈ పురాణ ప్రసూతి శ్మశాన వైరాగ్యములు తాత్కాలికములు. అందుకని విరక్తికి లోనై ఇలా అనకు. లోకములన్నిటికీ బ్రహ్మదేవుడు విధాత సృష్టికర్త ఒక రాత రాస్తాడు. ఆ రాత ప్రకారమే అంతా నడుస్తుంది. ఏ వ్యక్తి ఎక్కడ ఎంతకాలము బ్రతకవలను, ఎక్కడ మరణించాలి, ఎక్కడ ఏమి చెయ్యాలి, ఇదంతా బ్రహ్మ మన నుదుట రాస్తాడు. ఆ రాసిన రాత ప్రకారమే జీవితం నడుస్తుంది. ఆ రాత ఎంతవరకు ఉంటే అంతవరకే భూమి మీద మనం బ్రతుకుతాం, ఇంత అన్నం తింటాం. ఆ ఆయువు బ్రహ్మ రాసిన ఆయువు అయిపోగానే వెళ్ళిపోతూ ఉంటాం. ఇవాళ ఆయన వెళ్ళాడు, రేపు ఇప్పుడు పెడతావు, ఈరోపు కంగారు పడి వెళ్ళిపోదామన్నా వెళ్ళలేవు, బ్రతకాలన్నా బ్రతకలేవు. కాబట్టి ఎవరు ఎంతకాలము బ్రతకాలో అంతకాలం బ్రతుకుతారని, ఎంతకాలానికి మరణించాలో అప్పుడే మరణిస్తారని గ్రహించి జ్ఞానులు జనన మరణ జీవనములకు దుఃఖం పొందరు, శోకంతో పాటు హర్షము పొందరు. కష్టం వస్తే కుంగిపోవడం, లేక సుఖం వస్తే పొంగిపోవడం, ఈ రెండు అజ్ఞానుల లక్షణం. విలపించకు, నీ కర్తవ్యాన్ని నిర్వహించు, ధైర్యం వహించు, శరీరం ఏమిటో తెలుసుకో, ఆత్మ అంటే ఏమిటో తెలుసుకో అని చెప్పగానే రాముడు చెప్పడం వల్ల ఆవిడికి ఇప్పుడు జ్ఞానోదయమైంది. నిజమే సుమా, ఈ జనన మరణాలు సామాన్యములు అనుకున్నది. వెంటనే ఉత్తర క్రియలు చేయడానికి ఏర్పాట్లు చేయమన్నది. అప్పుడు సుగ్రీవుడి దగ్గరికి పిలిచాడు రామచంద్రుడు. నాయన, ఇలా ఏడవకూడదు మీరంతా, నేను అన్నయ్యతో వెళ్ళిపోతాను అడుగు, అది కుదరదు. ఈ సృష్టి అంతా ఒక నియమం ప్రకారం నడుస్తున్నది. నియతి కారణంలోకి, నియతి కర్మ సాధనం, నియతి సర్వభూతానాం నియోగేశ్వేహ కారణం. నియతి అంటే కాలం లేక దైవం. దైవం కాలం ఈ లోకాన్ని నడుపుతున్నది, దానికి బంధింపబడి మనం నడుస్తాం. మనం అస్వతంత్రులం, మన చేతిలో ఏమీ లేదు. మనం పెద్దల మాట వింటూ వాళ్ళు చెప్పినట్టు నడుచుకోవలసిందే. అందువల్ల కాలాధీనులమైన మనం ఈ శోకానికి, దైన్యమునకు, మోహమునకు, సుఖమునకు, సంతోషమునకు దేనికి లొంగకూడదు. కాలాన్ని ఎవరంత అటలేము. అందువల్ల కాలోహి దురతిక్రమ, ఇది పదే పదే గుర్తుపెట్టుకోండి. ఈ వాలి ఇప్పుడు పాపాత్ముడు కాదు, ఒకప్పుడు పరమ పాపాత్ముడు అయి ఉండొచ్చు. ఒక్క బాణం దెబ్బ తిన్నాడు, నా బాణం దెబ్బ తిన్నాడు, దానితో పరమ పవిత్రుడయ్యాడు, పూతుడయ్యాడు, సంపూతుడయ్యాడు, హాయిగా స్వర్గానికి వెళ్ళాడు, దివ్యలోకానికి వెళ్ళాడు. అదే అతడు బాణం దెబ్బ తినకుండా అనారోగ్యంతో మరణించి ఉంటే ఈ చేసిన పాపములు ఎక్కడో ఒక చోట నరకంలో తీవ్రంగా అనుభవించవలసి వచ్చేది. అటువంటి వాడి గురించి మీరు పరితపించవద్దు. ఆ మహాత్ముడికి దహన సంస్కారం చేస్తే ఉత్తమ గతులకు పోతాడు అనగానే సుగ్రీవుడు ధైర్యం తీసుకున్నాడు. సుగ్రీవ, ఈ అంగదుణ్ణి పంపించు, అతని ద్వారా గంధము పువ్వులు తెప్పించు. తండ్రికి ఎప్పుడు గంధము పువ్వులు మొదలైనవి చితికి సంబంధించిన కట్టెలు తేవలసిన బాధ్యత కొడుకులదట. కొడుకులు కాకుండా పరాయి వాళ్ళు తెస్తే ఆ తండ్రికి అంత ఎక్కువ శక్తి రాదట. గరుడు ప్రాణంలో చెప్పిందే రాముడు చెప్పాడు ఇక్కడ. అంగదస్త్వానయన్ మాల్యం వస్త్రాన్ని వివిధానిచ ఘృతం తైలం అథో గంధాన్ యచ్చ అత్ర సమనంతరం. ఇది రాముడు చెప్పిన మాట. ఇతడి దహన సంస్కారాలకి అంగదుడు సైబుగా వెళ్ళి పైన కప్పే గుడ్డ, దండ పైన వేసే దండలు, గంధపు చెక్కలు, నెయ్యి, తేనె, దీంతో పాటుగా ఒంటికి పూసే కొన్ని తైలములు ఇవన్నీ తేవాలి, తొందరగా తేవాలి. అవన్నీ తెచ్చి ఏంటంటే చితి పేర్చి, ఆ చితి మీద నెయ్యి పోసి ఇతన్ని తగలబెడితే ఎంతో లాభం అన్నమాట. కన్నబిడ్డ స్వయముగా నెయ్యి, స్వయముగా కట్టెలు తెస్తే దానివల్ల లాభం ఏమిటనమాట. ఈ మరణించిన వాడు ఎటువంటి వాడైనా సద్గతులకు వెళ్ళిపోతాడట. కానీ కొడుకు బదులుగా ఇంకెవడన్నా తెచ్చాడనుకుందాం, అప్పుడు అతను మధ్యము గదులు కడతాడు. మిత్రులు తెస్తే కట్టెలు కొని ఎవరో కట్టెలు వాడి ద్వారా అక్కడ పేర్పిస్తే అప్పుడు వాడికి అధమగతి వస్తుందట. అంటే మూడు రకాలు అన్నమాట దహనాలు. గుర్తుపెట్టుకోండి, స్వయముగా గంధపు చెక్క, స్వయముగా నెయ్యి, స్వయముగా దండ, ఇవన్నీ తెచ్చుకురావాలి. కట్టెలు కూడా కనీసం ఒక రెండు మూడు కట్టెలు కొడుకులే తీసుకురావాలి. అప్పుడు దహనం జరిగితే ఈ దహింపబడిన వాడు ఉత్తమోత్తమ గతులు కడతాడు. అలా కాకుండా మిత్రులు కట్టెలు తెచ్చి, మిత్రులే దండ తెచ్చి, మిత్రులే గంధం తెచ్చి, మిత్రులే నెయ్యి తెస్తే అప్పుడు ఎక్కువ కాలం స్వర్గంలో ఉండట, మధ్యమ గతులు కడతాడట. అలా కాకుండా మిత్రులు తేక తాను తేకుండా డబ్బులిచ్చి మార్కెట్లో చేయమని నువ్వు పట్టుకొచ్చి అక్కడ కట్టెలు పెట్టు అని ఎవడికో కాంటాక్ట్ ఇచ్చేస్తే ఈ కాంటాక్ట్ చితి మీద వీడు దహింపబడితే వాడు అధోగతులకే వెడతాడని శాస్త్రం. ఇదే గరుడ పురాణంలో చెప్పారు. అందుకే రాముడు స్వయముగా అంగదుణ్ణి తెమ్మన్నాడు. అంగదుడు అవన్నీ తెచ్చాడు. ఓ మంచి పల్లకీ తెచ్చారు. తారుడు అనేవాడు పల్లకీ తెచ్చాడు. ఆ పల్లకీని అద్భుతంగా అలంకరించారు. అందులో ఈ శవాన్ని పడుకోబెట్టారు. అసలు పల్లకీ ఎంత బాగుందండి, శవాన్ని తీసుకెళ్లే పల్లకీయే లోపల నగిషీలు చెక్కబడిన పల్లకీ, అందులో చక్కని అత్తని పరుపు కూడా వేశారట, దాని మీద పడుకోబెట్టారట. బతికొండగా ఆయన ఏ పరుపు మీద పడుకున్నాడో తెలియదు కానీ సత్యాక హాయిగా మెత్తగా పడుకోబెట్టారు. కొంతమంది పాడె తెస్తారు, రామరామ ఆ పాడె మీద గుచ్చుకుపోతున్న దాని మీద పడుకోబెడతారు. వాడు సత్యాడు వాడికే నొప్పిలే అనుకుంటారు. కానీ అప్పుడు కూడా జాగ్రత్తగా చూడాలి, శవాన్ని కూడా జాగ్రత్తగా చూడాల్సిందే తహనం అయ్యేదాకా. అలా జాగ్రత్తగా తీసుకెళ్ళారు. లక్ష్మణుడితో అన్నాడు రాముడు, త్వరగా తీసుకెళ్లి ప్రేత కార్యాలు జరిపించాలన్నట్ట. లక్ష్మణుడు దగ్గరుండి జరిపించాలి కనుక, లేకపోతే మిగతా వాళ్ళంతా శోకంతో ఉన్నారు. పైగా రాముడు స్వయంగా దగ్గరుండి ఆ పని చేయించడం కుదరదు కొన్ని విషయాల్లో. అందుకని లక్ష్మణుడికి చెప్పగా, లక్ష్మణుడు ఆదేశిస్తూ ఉండగా, సుగ్రీవుడు చెబుతూ ఉండగా వాలికి రాజలాంఛనములతో పల్లకీ అధిరోహణ జరిగింది. శవాన్ని పల్లకీలో పడుకోబెట్టి జాగ్రత్తగా వీరుడైన వాళ్ళు మహాత్ములంతా మోశారు. ముందుగా ఆడవాళ్ళు వెళ్ళారు. ఎప్పుడు స్త్రీలు శ్మశానానికి వెళ్ళాలని మన పెద్దలు చెప్పారు, గరుడ పురాణంలో కూడా చెప్పారు. ఇవాళ ఎందుకు ఆడవాళ్ళు శ్మశానానికి వెళ్ళడం లేదు నాకు ఎప్పటికి కూడా అర్థం కాదు. కారణం ఏమిటో తెలియదు. గరుడ పురాణాన్ని నమ్మడం లేదన్నమాట మనం. ఈ రామాయణంలో చెప్పినట్టుగా నమ్మడం లేదన్నమాట. ఈ విధంగా ముందు శవాన్ని తీసుకెళ్లారు, చితి మీద పడుకోబెట్టారు. అంగదుడు శాస్త్రములలో చెప్పిన రీతిలో కొరివి పెట్టాడు, అపసవ్యంగా ప్రదక్షిణ చేశాడు. ఎప్పుడు చితికి అపసవ్యంగానే ప్రదక్షిణ చేయాలి, అంటే గుళ్ళో చేసే ప్రదక్షిణకి వ్యతిరేక దిశలో ప్రదక్షిణ చేయాలని శాస్త్రం. అలా చేశాడు. ఇక్కడ మళ్ళీ కొందరికి అనుమానం, కోతులకు కూడా దహన సంస్కారం ఉంటుందని. మామూలు కోతులకైతే ఉండదు, వీళ్ళు మామూలు కోతులు కాదు, దేవలోకపు కోతులు. వీళ్ళు కామరూపులు గుర్తుపెట్టుకోండి, వీళ్ళు దివ్యస్వరూపులు. అందుకే వీళ్ళు మానవుల్లో మాట్లాడతారు, ఏ రూపం కావాలంటే రూపం ధరిస్తారు. వాళ్ళ భార్యలు మన మానవ స్త్రీలాగే ఉంటారు. తారుందనుకోండి అప్సరస, రుమ అప్సరస. ఇలా వానరులు ఈ సామాన్యమైనటువంటి కోతులు కారు వాళ్ళు. మీకు ముందే చెప్పాగా బాలకాండలో దేవతలు యక్షులు గంధర్వులు వీళ్ళంతా తమ తమ అంశలతో ఈ వానరులుగా పుట్టారు. అందుకే వీళ్ళని వానరులు కాకుండా నరవానరులు అంటారు అన్నమాట. అచ్చం మానవుల్లో కనబడే వానరులు. వానర లక్షణాలు నర లక్షణాలు ఉంటాయి. మానవ భాష మాట్లాడతారు వాళ్ళు, మహిమ కలిగిన వాళ్ళు. వాళ్ళు మళ్ళీ అచ్చం మన వంటి మానవులుగా ఉండగలరు, కోతులుగా మారగలరు. కామరూపులు ఏ రూపం కావాలంటే రూపం ధరిస్తారు. అందుకే వారికి ఇంత దహన సంస్కార క్రియలు రాముడు చేయించాడు దగ్గరుండి. అనంతరం రామచంద్రుడు ఈ కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయి కదా సుగ్రీవ, ఇప్పుడు నీ కర్తవ్యం ఏమిటన్నట్ట రాముడు అడిగాడు. అప్పుడు హనుమంతుడి దగ్గరకు వచ్చి, ప్రభు తాత ముత్తాతల నుంచి వానర సామ్రాజ్యం ఇంటికి పెద్దవాడికి వస్తున్నది. పెద్దవాడు మరణిస్తే అతని తమ్ముడికి రాజ్యం ఇవ్వడం వానరుల యొక్క నియమం. ఈ నియమం మధ్యలో ఉల్లంఘింపబడింది. పాపం సుగ్రీవుడు వాలి చేతిలో చావు దెబ్బలు తిని ఏళ్ల తరబడి కొండల్లో బతికాడు, కోనల్లో బతికాడు. వాలి బతికొండగా ఈ సామ్రాజ్యం కేసి కన్నెత్తి చూడడం అనేది ఈ సుగ్రీవుడి వల్ల కాదు. అటువంటి రాజ్యం నీవు క్షణాల్లో అతనికి ఇచ్చావు. ఇక నీవు అనుజ్ఞయిస్తే ఈ సుగ్రీవుడికి పట్టాభిషేకం జరుగుతుంది. ఈ పట్టాభిషేకం నీ చేతుల మీదుగా జరిపించు, వానరులందరికీ సంతోషం చేకూర్చు అనగానే హనుమంతుడి మాటలు ముచ్చటగా ఉంటాయి. అందుకే రాముడు చిరునవ్వు నవ్వుతూ ప్రసన్నవదనుడే ఇలా అన్నాడు. చతుర్దశ సమాహ సౌమ్య గ్రామం వాయదివాపురం నప్రవేక్ష్యామి హనుమన్ పితుర్నిర్దేశ పాలక. హనుమ సౌమ్య, నీవు చెప్పిన మాటలన్నీ సమంజసమే, కానీ నాకు ఒక నియమం ఉన్నది. మా నాన్నగారు 14 సంవత్సరములు వనములో ఉండమన్నాడు, వనవాసం చేయమన్నాడు తప్ప గ్రామవాసం అనలేదా. అడవిలో ఉన్నప్పటికీ ఊరు ఊరే కాబట్టి నేను ఈ కాలములో ఈ 14 ఏళ్ల కాలంలో పురములలోకి గ్రామములలోకి నగరములలోకి అడుగు పెట్టకూడదు. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో నేను కిష్కింధలోకి అడుగు పెట్టలేను. ఎందుకంటే కిష్కింధ సామ్రాజ్యం కనుక ఏదో విడుతూ విడుతుండగా బోయవాడు నివసించేటటువంటి వాటిని అయితే వాటిని పట్టణము అంటారు తప్ప పట్టణము గ్రామము అనరు. కాబట్టి బోయవాళ్ళ ప్రదేశాలకు వెళ్ళొచ్చండోయ్. అడవులలో బోయవాళ్ళు ఊరికే అలాగే చిన్న చిన్న గుడిసెలు వేసుకుని ఉంటారు. అది అరణ్యంలో ఉండే ప్రాంతం. అది గ్రామము కాదు, పట్టణము కాదు, నగరము కాదు, పురము కాదు, పక్కణము. కాకెంత కావత్తనవాడ పక్కణము అంటారు. అవి అడవుల్లో ఉంటాయి కనుక అక్కడికి వెళ్ళొచ్చు తప్ప ఇలా కిష్కింధ వంటి పెద్ద పెద్ద నగరాలకు వెళ్ళకూడదు. కిష్కింధాపురం ఉన్నారు దాన్ని. కిష్కింధాపుర అగ్రహార వాసులు అనేవారు అప్పట్లో సరదా కోసం. ఎవరన్నా అల్లరి చేస్తే రే వీటి కిష్కింధాపుర అగ్రహార వాసిరే అనేవారు. అందుకనే మేము పూర్వం రామాయణ ప్రవచనం జరుగుతూ ఉంటే జాగ్రత్తగా ఉండేవాళ్ళు. ఈ పిల్లలు నాబోటి వాళ్ళు అందరం కలిసి పురాణానికి చిన్నప్పుడు వెళ్ళేవాళ్ళం. నాకు కూడా ఉన్న పిల్లలు అటు ఇటు గంతులేసి కుర్చీలు పాడు చేస్తూ ఉంటే ఈ కాపల వాళ్ళు వచ్చి లేకపోతే ఆర్గనైజర్స్ వచ్చి చెప్పండి పిల్లలు కొట్టి తరివేసేవారు. అందుకనే నా పిల్లలతో కాకుండా విడిగా వచ్చి హార్మోనిస్ట్ పక్కన కూర్చునేవాడిని. వాడైతే కొట్టకుండా నన్ను ఆపుతాడు కనుక నేను జాగ్రత్తగా రహస్యంగా కూర్చుని పురాణం వినేవాడిని. పిల్లలతో పురాణం వినడం వల్ల నాకు చాలా ఇబ్బందులు వచ్చేవి. అల్లరి పిల్లలతో సమానంగా నన్ను కూడా పరిగణించి తరివేసేవారు అన్నమాట. ఇప్పుడంటే పిల్లలు కొట్టడం, పిల్లలు కొడితే వాళ్ళ అమ్మ వచ్చి దెయ్యంలో మీద పడిపోతుంది. కానీ పూర్వకాలంలో అలాగాదే పిల్లల్ని తరివేసేవారు, పందిట్లో ఉండనిచ్చేవారు కాదు. అటువంటప్పుడు అరే రే ఎంత చిన్న పిల్లవాడి అవడం నాకు ఎంత నష్టం వస్తుంది, ఈ అల్లరి పిల్లలతో తిరగడం వల్ల నాకు కూడా కష్టం కదా అని అడుగుని వాళ్ళు ఎవరితో తిరగకుండా ఒంటరిగా వెళ్ళేవాడు అనమాట. అప్పుడు సరదాగా ఈ పురాణం చెప్పేటటువంటి వాళ్ళు పౌరాణికులు రే కిష్కింధాపుర అగ్రహార వాసులు వచ్చారు అని తరివేయండి అనేవారు. నిజంగా పిల్లగాళ్ళు అలాగే తోకలేని కొత్తులాగే ఉండేవారు. ఈ పిల్లలు వాళ్ళ అల్లరి ఎంత కష్టం అండి,